నేను ఆత్మబంధువులారా. భౌతిక రూపంలో ఉండొచ్చు, దేహంలో ఉండొచ్చు, దేహంలో లేకపోవచ్చు. దేహం ఉండటం లేకపోవటం సంబంధం లేదు. దేహం ఉన్నా దేహం లేకపోయినా మానసికమైన ఆనందం ముఖ్యం, ఆత్మవిశ్వాసం ముఖ్యం. దేహం లేకపోయినా మాత్రం చేసిన పనిగా పనిచేసేది చైతన్యం, పనిచేసేది ఆత్మ. మన సంకల్పం వృధా కావచ్చు, మన ప్రయత్నం వృధా కావచ్చు, కానీ దేవుని సంకల్పం దేవుని ప్రయత్నం వృధా అవటానికి వీలులేదు. అది జరిగే తీరవలే. గురువన్నా ఈశ్వరుడన్నా దైవమన్నా ఆత్మాన్ని సర్వాలి. ఉన్న వస్తువు ఒకటే, ఉన్న వస్తువు ఒక్కటే. బతకస్తులు స్వామిపోతులు కూడా చనిపోయిన వాళ్ళకు సమానంగా మనం లెక్క పెట్టుకోవచ్చు అని ఆంగ్ల భాషలో సామెతం ఉంది. మన బద్ధకస్తులైతే సమర్థనంగా ఉంటే ఆ వస్తువు యొక్క స్వరూపం మాట్లాడుతుంది. భక్తి శ్రద్ధలు విడిచిపెట్టకుండా, ఈశ్వరుడు పెట్టిన ప్రేమ విడిచిపెట్టకుండా, భక్తి విడిచిపెట్టకుండా, ధనకాంక్షలను వాడి ధనం కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో, కీర్తి కాంక్షలను వాడి కీర్తి కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో, అధికార కాంక్షలను వాడి అధికారం కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో, ఆత్మజ్ఞానం కోసం, స్వరూప జ్ఞానం కోసం నువ్వు కూడా అలా ప్రయత్నం చేస్తే వస్తువు నీకు లబ్ధం అవుతుంది. అంటే బద్ధకం పనికి రాదు. ఒకవేళ మీరు పూర్వం బద్ధకస్తులుగా ఉన్నారు, మర్చిపోండి, ఇప్పుడు పని చేయండి. పూర్వం మీకు బతుకు లేకపోవచ్చు, అలాగే ఇప్పుడు లేకుండా ఉండాలని ఏం లేదు. పూర్వం మీకు బతుకు లేకపోవచ్చు, మనకు భక్తి లేదు అన్న విషయం మర్చిపోండి. దానికి అదే మందు, ట్యాబ్లెట్స్ మీకక్కర్లేదు. పూర్వం మీకు భక్తి లేకపోతే, జ్ఞానం లేకపోతే, ఇంగ్లీషింగ్ లేకపోతే, తెలుగు లేకపోతే, మంచి ప్రవర్తన లేకపోతే అది మర్చిపోండి. మర్చిపోవటమే మందు. అందుకే అది మర్చిపోయి కొత్తగా మీరు సత్పురుషుడు సహవాసం చేసుకుని, వివేకాన్ని పెంచుకుని, భక్తిని సముపాదించండి. గతాన్ని మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు మీరు భక్తిని సముపార్జన చేసుకుని, వివేకాన్ని పెంచుకుని, హృదయవేత్తం రోజుల్ని పెంచుకుని, పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి. మానవ జన్మ వచ్చింది, వచ్చిన పని మర్చిపోవాలి అని ఇక్కడ రమణస్వామి చెబుతున్నారు వివరంగా. అది శ్రద్ధ ఉంటే జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ ఉంటే జ్ఞానం కలుగుతుంది. అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. నువ్వు శ్రద్ధ కలిగితే, జాగ్రత్తగా ఉంటే ఈ జన్మలోనే, ఇప్పుడే, ఇక్కడే, ఈ భౌతికమైన శరీరం అగ్నికి ఆకుచి అవ్వకముందే నీకు జ్ఞానం కలుగుతుంది. కుడి కొబ్బరికాయ విడిపోయినప్పుడు నీ శరీరం ఆత్మ విడిపోతాయి. నువ్వు ఎప్పుడైతే శరీరంతో ఆత్మతో వేరుపడిపోయారు, శరీరం జీవించడం వల్ల మీకు లాభం లేదు, శరీరం పోవటం వల్ల మీకు నష్టం లేదన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది. అంచేత ఆత్మనిష్టకు ఉంటే, ఆత్మభావనకు ఉంటే దేహభావం కలుగుతుంది. ఆత్మనిష్టకు ఉంటే ఆత్మభావన పెరుగుతుంటే దేహభావన తగ్గిపోతూ ఉంటుంది. దేహభావన తగ్గిపోయి ఆత్మభావన పెరిగిపోయి కుడి కొబ్బరికాయ ఏ రెండు అయితే తన యొక్క ఆ చెక్కతోటి, ఆ అంచుతోటి ఏ రెండు అయితే, చెక్కతోటి ఏ రెండు అయితే లోపల కాలిపోతుందో, మీ దేహం వేరు, నేను వేరు అనేటువంటి మీరు సెపరేట్ అయిపోతాను. నేను ఆ విషయం మీకు ఎవరో ఇతరులు చెప్పుడు మాటలనే మీరు ఆధారపడి ఉండక్కర్లేదు. మీకు స్పష్టంగా ఆచేతలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ఆ విధంగా వస్తువు అంత స్పష్టంగా మీకు తెలుస్తుంది. సందేహించకండి, సందేహించవలసినటువంటి పని లేదు. మాట మాటకి సందేహం వద్దు, మీరు ఆత్మవిశ్వాసంతో పని చేయండి. అంచేత అయినా అందరి గురువుడు, ఏ గురువుని ఆశ్రయించినా మీ మార్గంలో, మీరు వేసే మార్గంలో శ్రద్ధగా పని చేయండి. మీ గురువు ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ సాంప్రదాయంలోనే మీరు పని చేయొచ్చు, కానీ మీరు చేయవలసిన కృషి మీరు చేస్తే, మీరు ఏ గురువు ద్వారా, ఏ గురువుని ఆరాధిస్తున్నారో ఆ గురువు ద్వారా ఈశ్వరుని మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అనుగ్రహించేవాడు ఈశ్వరుడే. మీకు కనపడే లోకం గురువు అనుకోవద్దు. గురువు అంటే బ్రహ్మమే, గురువు అంటే బ్రహ్మమే. నువ్వు కనపడే లోకం మటుకే గురువు అనుకోవద్దు. గురువు అంటే బ్రహ్మమే. నువ్వు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా మనస్సే కేంద్రం. నీ మనస్సును అదుపులో పెట్టుకుంటే బాగుపడతావు, నీ మనస్సు నీకు అదుపులో లేకపోతే పతనం అయిపోతావు. అంటే మనస్సు సెంటర్లో ఉంది. అది ఆత్మలేపు జరుగుతున్నా, ఇటు దేహంలోకి జరుగుతున్నా, దేహంలోకి జరుగుతుంది అంటే దేహభావన పెరుగుతుంది, ఆత్మలేపు కొంచెం జరిగితే ఆత్మభావన పెరుగుతుంది. అంటే మనస్సును స్వాధీనం చేసుకుంటే నీకు స్వాధీనమైన మనస్సు నీకు జ్ఞానం సంపాదన చేసి పెడుతుంది. మనస్సుని నీకు స్వాధీనం కాకపోతే నీ మనస్సు నేను పతనం చేసేస్తుంది. అంటే నువ్వు చేసే పనుల విషయంలో నీ వచ్చే ఆలోచనల విషయంలో బాధ్యతగా ఉండు, బాధ్యత రాహిత్యం పనికి రాదు.
కడవుడు నీకు ఈ కళ్ళ కనిపించకపోవచ్చు, కానీ ఆయన మౌనం ఈశ్వర మౌనం నీ మీద పనిచేస్తుంది. అన్ని ఉపదేశాల్లో ఉండే మౌనం అత్యుత్తమైనటువంటి ఉపదేశం. ఉపదేశం చెప్పడం తేలిక, అనుష్ఠానం చాలా కష్టం. చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. శ్రవణం చేయడం తేలిక, ఆచరించడం కష్టం. అనుష్ఠానం దగ్గరకు వచ్చేటప్పటికీ ముందు కూడా కష్టపడితేనే కానీ అనుష్ఠానం చేయలేదు. మనుషులు కూడా కష్టపడితేనే కానీ అనుష్ఠానం చేయలేదు. ఉపదేశం చేసినందుకు తేలిక కాదు అనుష్ఠానం అంటే, శ్రవణం చేసినందుకు తేలిక కాదు అనుష్ఠానం అనేది. ఊరు లాంటి వారు మహాత్ములు కూడా అనుష్ఠానం దగ్గరకు వచ్చినందుకు శ్రమ పడితేనే కానీ అనుష్ఠానంలో నిలబడలేరు, నిలదొక్కుకోలేరు. అందుకైతే దయలో అక్కడ జ్ఞానం ఉంటుంది. దయగల ఉదయం భగవంతుల నెలవైన మలగా చంద్రవారు చెప్పేవారు. గోపికలు అన్నారు కృష్ణుని, ఈ పదాలు చాలా మందిగా ఉంటాయి, ఎలాగోసంటే మృదువులో ఉంటాయి, చాలా కామలంగా ఉంటాయి, ఇలా ముట్టుకుంటే తగ్గిపోతాయే మనకిస్తాయని కృష్ణుడి పాదాలు. అటువంటి అంత మృదువుగా నా పాదాలను మా హృదయంలో నిలబెట్టమంటే మా హృదయాలు కఠినంగా ఉన్నాయి. ఇంత కఠినమైన హృదయాలు నీ పాదాలు నిలబెట్టమని మేమడుగుతా అనడం న్యాయమా? ఎంతవరకు న్యాయం ఇది? మీ పదాలు చూస్తే అవి కోమలంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, మహములు గుడ్డలాగా ఉంటాయి. మా హృదయాలు చూస్తే రాగలాగా ఉంటాయి, మీ పదాలు స్మూర్తిగా ఉంటాయి, మా హృదయాలు రాగా ఉంటాయి. అటువంటి మీ పదాలను మా హృదయంలో నిలబెట్టమని అడగటం కూడా న్యాయం కాదు మాకు. మీ పదాలు ఎంత మృదువుగా ఉంటాయో మా హృదయాలు అంత సున్నితంగా అంత మృదువుగా చేసుకుంటే మీ పదాలు మా హృదయంలో మించమని అడగటం లేకుండానే మా హృదయంలో మీ పదాలు మించుతారు. ఈ పదాన్ని మా ఫ్రెండ్లో ఉంచినప్పుడు మా పని పూర్తి ఉద్దేశిస్తుంది, మాకు నిమిషం కలుగుతుంది కృష్ణ అని గోపికులకు స్వామి చూడ చెప్తారు. అంటే కృష్ణుడి యొక్క పాదాలు అతి మృదువుగా ఉంటాయి అని. కానీ మా హృదయాలు అంత మృదువుగా లేవు. మంచిది మేము సాధన చేసి మీ రూపాన్ని జ్ఞానం చేసి మీ నామాన్ని స్మరించి మీ మాటలు శ్రద్ధగా శ్రవణం చేసి మా హృదయాన్ని సున్నితం చేసుకోవాలి, మృదువు చేసుకోవాలి, అప్పుడు కదా మా హృదయంలో మేము ప్రవేశిస్తాం అన్నారు గోపికులు. వాసన జయించాము, సంస్కారాలు జయించాము, ఆత్మజ్ఞానం కలిగింది, ఒడ్డుకు వచ్చేసాం అని మీరు అక్కడే అనుకోవద్దు. మరి మన శరీరం ఏదో చేసి నిద్రపోతా ఉంటుందో లోపల వాసన కూడా నిద్రపోతానంటాయి. వాసన పనిచేస్తాయి, అవి టైర్ అవుతాయి, టైర్ నిద్రపోతాయి. శరీరం ఏ రంగు అయితే టైర్ అయిన తర్వాత నిద్రపోతుందో వాసన కూడా టైర్ అవుతాయి, టైర్ అయ్యి నిద్రపోతాయి. అది నిద్రపోయినప్పుడు నాకు జ్ఞానం వచ్చేసిందని నువ్వు అనుకుంటావు, అలా భ్రమపడకు అంటున్నారు స్వాములు వారు అక్కడ. అలా భ్రమపడకు, ఎందుకంటే వాసన అనగటం వల్ల నీకు జ్ఞానం రాదు. తాత్కాలికలే వస్తున్నాం మొత్తం, వాసన నశించటం మీద వాసన అనగటం లేదు. వాసన అడిగితే మళ్ళీ ఎప్పుడైనా విజృంభించవచ్చు. అంటే మామూలుగా వాసనలు కూడా ఖైరైపోయినప్పుడు అడిగినట్టుంటాయి. అప్పుడు నీకు జ్ఞానం వచ్చేసింది, జ్ఞాన దూరంలో జ్ఞానంలో ఉన్నాను. జ్ఞానానికి జ్ఞాన దూరంలో ఉన్నాను నీకు అనిపిస్తున్నది నిజము కాదు. ఒకసారి నిద్రపోతాయి, నిద్రపోయినప్పుడు వాసన నేను బాగా పెట్టావు, అమ్మో చాలా గొప్ప స్థితిలో వచ్చేసాను అనుకుంటావు. అలా మోసం నేను నువ్వు మోసం చేసుకోకు. వాసన నశించాలి, వాసన వేరుతో సహా నశించాలి. అప్పుడు కానీ నీకు జ్ఞానోదయం కలగదు. ఈ రెండు మధ్య వేదం మధ్యకి బాగా చూసుకోండి. ఎప్పుడైనా నీలో దురలవాటు ఉంటే అడిగొండు వచ్చు దురలవాట్లు. అంత మాత్రం మీరు పూర్తిగా పోయింది అనుకోవద్దు. పూర్తిగా బాగుంటుంటే జ్ఞానం కలుగుతుంది, కానీ అడిగినంత మాత్రం మీరు జ్ఞానం కలగదు. మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు మెలకువగా ఉండి శాస్త్రాన్ని ఆశ్రయించి పెద్దలను శైలించి స్పష్టంగా తెలుసుకోండి. తెలుసుకోండి, పని చేయండి, తెలుసుకునే పని చేయండి, ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయాణం చేయండి అని ఇక్కడ స్వామి వారు ఉపదేశిస్తున్నారు. గురువు యొక్క మౌనం అన్నిటికన్నా సిద్ధంగా జరిగే ఉపదేశం. ఒకవేళ గురువు మౌనంగా ఉన్నా ఉపదేశించడం లేదని మీరు అనుకోకండి, మనతో మాట్లాడటం లేదని అనుకోకండి. గురువు యొక్క మౌనం కూడా ఉపదేశమే, గురువు యొక్క అనుగ్రహం కూడా ప్రేమే, గురువు యొక్క మౌనం కూడా శాంతే. గురువు యొక్క మౌనాన్ని మీరు తక్కువగా అంచనయ్యద్దు. గురువు యొక్క మౌనం మీ హృదయంలో ప్రవేశించి మీ వాసనని చేసి మీ పునర్జన్మ కారణాలను చేసి మీ నగదు తీసుకొచ్చి మీరు చేసేటట్టు చేసి అవి మీ ద్వారా మీ ద్వారా ఎంతో కొంత సాధన చేయించినట్టుగా నేపం చూపించి వాటిని నశింపజేస్తాడు గురువు. మీరు ఎంత సాధన చేసిన ఎందుకంటే ఏదో చేస్తున్నారని నేపం చూపించడం అనగట్ట. వారు ఏదో చేశారని మీ అనుగ్రహించారని చెప్పడం కోసం, ఏదో నేపం ఉండటం కోసం అనగట్ట. అసలు మ్యాక్సిమం కూడా ఏమంటారంటే కొంతమంది పిల్లలు ఇష్టమైన వాళ్ళైతే పేపర్ దిగ్గే వాళ్ళు నేనే మీరేదో కరెక్ట్గా రాసిన రాదానికి నా తెల్లకాయకారు నల్లగా చేయండి, మొత్తం నేనే వేస్తాను కదా, ఆ పని నేనే 30 మార్కులు వేస్తాను, నేను కూడా ఆత్మా శరీరం దానిపైన అనుగ్రహం ప్రవర్తిస్తున్నట్టు. అంటే రామస్వామి ఏమన్నారంటే దేహం ఉన్నప్పుడు కూడా దేహం కాదు మిమ్మల్ని ప్రేమించి, దేహం ఉన్నప్పుడు ఏదైతే ప్రేమిస్తుందో దేహం లేనప్పుడు కూడా అదే మిమ్మల్ని ప్రేమిస్తుంది. దానికి చావు లేదు కాబట్టి దేహానికి చావు ఉంది, మిమ్మల్ని ప్రేమించే చైతన్యానికి చావు లేదు. అంటే దేహం ఉన్నా దేహం లేకపోయినా ఆ చైతన్య స్వరంకి ప్రేమ ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది. కానీ మీకు అన్నిటికంటే ముఖ్యం మానసిక సంపర్కం ఉంటారు. పెట్టి ఎంత మంచిదైనా ఎంత కొత్త పెట్టి అయినా రైల్వే వేగం రైల్వే బాక్స్ ఎంత కొత్తగానో దాని ఇంజిన్ తోటి కనెక్షన్ ఉండాలి. ఇంజిన్ తోటి కనెక్షన్ లేకపోతే అది ఎంత కొత్త పెట్టైనా కదలదు. అది అదేవిధంగా మానసిక అనుబంధం మీకు గురువుతోటి ఇస్రోతోటి మానసిక అనుబంధం ఉంది. ఎంత మంచివాళ్ళైనా మీరు ఎంత ఉత్తములైనా గురువుతోటి పరమేశ్వరుడితోటి కనుక అనుబంధం లేకపోతే మీ పెట్టులు కదలవు, అక్కడే ఉంటాయి. మనం అంటే సామాన్యం అనుకోవద్దు, అది మాట కంటే చేత కంటే చూపు కంటే కూడా ఉత్తమమైనది. ఇది మౌనం. మౌనం ద్వారా కూడా అనుగ్రహం ప్రవహిస్తుంది. అంటే మౌనాన్ని మీరు అపార్థం చేసుకోవక్కర్లేదు, నిస్సదృష్టాన్ని చేసుకోవక్కర్లేదు. ఏ సమదీక్షలు ఉన్నాయి, మౌన దీక్షకి ఏమీ సరిపోదు. ముఖం ప్యారెషన్ నో ప్యారడై భగవంతు ఇటీవల మీ లోకంలో ఏమైనా చూడైనా పోల్చగలమని పోల్చలేదు. భగవంతుని భగవంతునితోనే పోల్చున్నాడు, నువ్వు నువ్వుతోనే పోల్చాలి, మౌనం మౌనంతోనే పోల్చాలి. మాటలు కానీ చూపులు కానీ చేతలు కానీ మౌనంతో పోల్చడానికి సరిపోవు. అట్మోస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ శుద్ధి సైలెన్స్. సైలెన్స్ ఈజ్ గుడ్, సైలెన్స్ ఈజ్ గుడ్. అది బంగారమే, అది బంగారమే. మీ మనస్సు బంగారం అయితే మౌనం ఉంటుంది, బంగారం మీకు అందుతూ ఉంటుంది, మీ మెదడుకు అందుతూ ఉంటుంది, మీ ముందుకి అందుతూ ఉంటుంది. తీసుకోవటం, ప్రాణాయామాలు చేయటం, ఏదో చేస్తూ ఉంటారు కదా. ఏదో ఆసనం చేసి ఆసనం చేసి కూర్చొని ఏదో కొంచెం నిర్మలంగా కూర్చోవటం, నిశ్చలంగా కూర్చోవటం, ఏదో నామాన్ని జపించుకోవటం, రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఇవన్నీ గురువు యొక్క మౌనం ముందు సరిపోతాయో సరిపోవు అది ప్రధానమైనది. ఇవన్నీ ప్రధానమైనది. ఆ గురువు యొక్క మౌనం ప్రధానమైనది. మిగతా అన్ని మీరు చేసుకోండి, అంత ప్రధానమైనది దీనికి లేదు. అప్రధానమైనది అప్రధానమైనది మీరు చేయటం మానసు మీరు చేయండి. మీరు మీరు చేస్తాను మీరు చేయడం లేదు, మీరు చేస్తాను. మీరు సాధన చేయండి, సాధన చేయండి, సాధన చేయండి, ఎప్పుడు చేయండి, ఎక్కడ చేయండి. మీ శరీరం విడిచిపెట్టి వరకు సాధన విడిచిపెట్టండు, సాధన చేయండి. సాధనలో ఏమీ లేదని మీకు తెలిసి వరకు సాధన చేయండి అన్నాడు రమణాచార్య. మంచి కూడా ఎంతో కొంత ఉంది. కానీ బంగారం మధ్య ఏమిటో దాంట్లో పోల్చుకుంటే చాలా తక్కువ. అయితే గురువు యొక్క మౌనం బంగారం లాంటివి చేసే సాధన మట్టి లాంటివి. కానీ మట్టికి విడవలేదనుకోకండి, ఆ మట్టి కూడా ఏముంది, ఎంతో కొంత ఏముంది. బంగారం కూడా పోల్చుకుంటే మట్టి దీనికి నేను తక్కువ అని స్వాములు గారు ఏమైనా చెప్తున్నారంటే మొదలవే అక్కడ మౌనమే మౌలికమైన రూపం. ఆ వస్తువు నీకు అనుకూలంలోకి వచ్చినప్పుడు నీ సహజంగా మౌనం వస్తుంది. మీ మనస్సులో మార్పు తీసుకురాలేకపోవచ్చు మాట, కానీ మౌనమంటికి మీ మనసులో మారు మనస్సును తీసుకొస్తుంది. మీకు డైరెక్షన్ ఈశ్వరు ఎలా తయారు చేయాలి, కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తుంది, మీకు కరెక్ట్ థింకింగ్ నేర్పుతుంది. అంటే కరెక్ట్ అంటే జీవిత విధానంలో మీ జీవిత విధానంలో మార్పు వస్తుంది, మీ బిహేవియర్లో మార్పు వస్తుంది, మొత్తం సత్యమైపు తిరుగుతుంది. ఇదంతా గురువు యొక్క అనుగ్రహం వల్ల వాటంతటా ఇవి వచ్చేస్తాయి. అంటే గురువు అనుగ్రహం అది ఫండమెంటల్గా చాలా అవసరం, అత్యంత ప్రధానమైనది, అతి ప్రధానమైనది అని గురువు యొక్క మౌనం గురించి ఉపదేశిస్తున్నారు. గురువు మౌనంగా అంటే చాలా మనస్సు దాని అంతరే పరిశుద్ధంగా ఉంటుందయ్యా. అంటే నువ్వు పూజ చేస్తున్నావు, జపం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నావు, ఎందుకు నీ మనస్సు బాగుపడతానికి, నీ బుద్ధి శుద్ధవుతానికి, నీ మనస్సు పవిత్రమవడం కోసం ఇవన్నీ మంచియే. శ్రవణాలు చేస్తున్నావు, రాకలు రాస్తున్నావు, రామకోటి రాస్తున్నావు, ఇవన్నీ మంచియే. కానీ గురువు యొక్క అనుగ్రహం ఉంది అతి వేగంగా అతి శుద్ధంగా ఎన్నికలు కంటే కూడా నేను పవిత్రం చేస్తుంది గురువు యొక్క అనుగ్రహం. అచంత పరిశుద్ధం చేస్తుంది. ఒకటి ఆలోచిస్తాం, ఇంకోటి మాట్లాడతాం, మరొకటి చేస్తాం. నాకు పడుతుంది నా రూపం ఆలోచించేటోటి నోటితో చేసేటోటి చేతోటి పని చేసేటోటి మీకు పవిత్రత, మీకు మోక్షమా, మీకు జ్ఞానమా, మీకు శాంతి. కొంతమంది మాట్లాడుతుంటే అవునని చెప్పరు, కొంతమంది ఎవరింటిగా మనం పని జరుగుతాం అనుకోండి వాళ్ళు ఎవరిని చెప్పరు, కాదని చెప్పరు, ఇప్పుడు నాకు రోజులు ఉన్నాక కనిపించమని చెప్పరు. ఏదో చెప్తారు ఆ మాట మనకు అర్థం కాదు, అది విసిపచ్చి మనం బయటకు వెళ్ళిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు పవిత్రుతుంది దాని అర్థం. అవునంటే అవునని చెప్పచ్చు, కాదంటే కాదని చెప్పచ్చు. ఏదో మాయ మాటలు చెప్తారు, మనమే విసిపచ్చి మనమే తయారైపోయి ఏదొస్తామని నమస్కార బాణం అని పడేసి బయటకు వచ్చేయాలి. అంటే ఏంటి, వాళ్ళ మనసులో స్పష్టత లేదు, హృదయంలో పవిత్రత లేదు అని అర్థం. అది చెప్పమాట, వాళ్ళ ఇరుగుణం అని అనర్థం అండి అంటే దాని అర్థం అండి. కానీ చదువుతుడు ఏం చేస్తాడంటే అవునంటే అవునని చెప్తాడు, కాదంటే కాదని చెప్తాడు. అందుకని ఏదో రకంగా మాయ మాటలు చెప్తున్నాడు. అది పవిత్రత యొక్క లక్షణం కా, ఏ రకంగా నీ బుద్ధిని మళ్ళిస్తే
ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే, ఎటువంటి పవిత్రతతో నేను అలంకరిస్తే నీకు జ్ఞానం కలుగుతుంది, అటువంటి ఏకాగ్రతని అటువంటి పవిత్రతను నేను సంపాదించి సమకూర్చి పెడతాడు వాడి గురువు. మనం కూడా మాట్లాడుతూ ఉంటుంది, మన మొత్తము అర్థం చేసుకోగలరు, మనం కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఎదుటి మనుషులకు ఎదుగుతుంటే ఆ మౌనం యొక్క సంభాషణ అర్థం అవుతుంది, ఎదుటి మనిషిని ఎదుగుత రాకపోతే ఆ మౌనం యొక్క సంభాషణ అర్థం కాదు.
నిశ్చయత వచ్చినప్పుడు, యోగ్యత వచ్చినప్పుడు, అర్హత వచ్చినప్పుడు మనం ప్రసంగాలు చేయక్కర్లేదు, రచనలు చేయక్కర్లేదు, రాటలు రాయక్కర్లేదు, ప్రసంగాలు చేయక్కర్లేదు, ఇంకా మౌనం సరిపోతుంది. ఆ సైలెన్స్ మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది, మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. తీర్చిదిద్ది మనం ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ చావుడైన స్థితి ఉందో, అక్కడికి కొనిపోతుంది మన యొక్క మౌనం. మామూలు మాటలకు బ్రేక్లు ఉంటాయి, మౌనం యొక్క మౌనానికి బ్రేక్లు ఉండవు. అది మొదటప్పుడు అది వేసవకాలంలో ఏంటి పోయే నది లాంటిది కాదు. కొన్ని నదులు వేసవకాలంలో కూడా ప్రవహిస్తూ ఉంటాయి, వాటిని జీవనదులు అంటారు. మౌనం యొక్క అనుగ్రహం కూడా జీవనది లాంటిది, వేసవకాలంలో ఎండిపోయి వర్షాకాలంలో ప్రవహించే, వేసవకాలంలో ఎండిపోయే నది లాంటిది కాదు. మౌనం యొక్క అనుగ్రహం అనే ప్రవాహం, అనుగ్రహం అనే నది అలా ఎండిపోయింది కాదు. మీరు సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి, సాధన చేసేసి ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆ ఫెయిల్ అయిన పునాది రాళ్ళకి నేను నీచులు మారుతూ ఉంటాయి. మీరు చేసిన ప్రయత్నం కొదాకపోతుంది. చైల్డ్హుడ్స్ అన్నప్పుడు స్టెప్పింగ్ స్టోన్స్ అంటే మీరు సాధన చేసే సాధన చేస్తూ ఉండొచ్చు, అది పడిపోతూ ఉండొచ్చు. కానీ అంతమాత్రం కదా మీ యొక్క సాధన వేస్ట్ అవ్వదు, మీ సాధన వేస్ట్ అవ్వదు. ఇవన్నీ కూడా పునాది రాకుండా అంటే మీ సాధన మీరు మోక్షాయుధం పొందడం కోసం మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా పునాది రాకుండా పడిపోతూ ఉంటాయి. ఏదైతే మనం మీరు కనపడదు సాధనలో, అంటే కృష్ణుడు ఏమన్నాడంటే చేసిన ప్రయత్నం వృధా పోదు, చేసిన మంచి వృధా పోదు, రాబోయే గంటలు కానీ మీకు కలిసి వస్తాయి. నాకేమర్థం లేదు, మీరు చేసింది మీకే నేను ఇచ్చేస్తాను. నాకేమవుతుంది, నాకు ఈ పూర్ణకామం, పూర్ణకామకి కామ ఏముంటుంది? ఆయన పూర్ణకామం, ఆయన ఎవరు? పూర్ణకామం. ఎక్కడ కామం లేదు అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ గర్వం ఉండదు అక్కడ సంతోషం ఉంటుంది. ఆశ లేని చోట శాంతి ఉంటుంది, ఆశ లేని చోట శాంతి ఉంటుంది. అహంకారం లేని చోట, గర్వం లేని చోట సంతోషం ఉంటుంది, కామం లేని చోట శాంతి ఉంటుంది. ఎవరైతే కామంతో కాలిపోతున్నాడో వాడికి శాంతి ఉండదు. వాడికి ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత ఉదాత్త స్థితిలో ఉన్నా భౌతికంగా గర్వం లేని చోట సంతోషం ఉంటుంది, కామం లేని చోట శాంతి ఉంటుంది, అహంకారం లేని చోట ఆనందం. మీకు ఎంత ధనమన్నా అహంభావంతో కాలిపోతాంటే, అహంభావంతో మారిపోతాంటే మీకు ఆనందం దొరకదు. అది మైండ్లో ఉన్నప్పటికీ ప్రేమ ఎటువంటిదంటే దేని తొలగిస్తే మీకు వస్తువు అందుతుందో దాన్ని తొలగించడానికి, వేరుతో సహా చక్కడికి తొలగించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ నిజమైనప్పుడు. పని చేసే వాళ్ళకి అక్కడే పేరు పెడతారు, ఏం పని లేకుండా సామర్థ్యంలో కూర్చొని ఉన్నాడు దానికి పేరేమి అంటారు, అక్కడ పని చేస్తే కదా మీ పేరు పెట్టడానికి. అని స్వామి వివేకానంద ఏం చెప్పానంటే మీ ఏదైనా పని చేసినందుకు పొరపాటు రావచ్చు. పొరపాటు చేశాను, పొరపాటు చేశామని అస్మాన్ని స్మరించుకోవడం మానేసి ఆ చేసిన పొరపాటు మీరు పని చేసిన పెరిగిన పొరపాటును దొరికితే ఆ పొరపాటును మళ్ళీ రాకుండా చూసుకోండి. ఏమైనా చేసిన పొరపాటు లేదు, సరిపోయే వరకు చేసినది తెలియచెప్పుకోవడం లక్ష్యం. ఒకవేళ పొరపాటు చేసినా పొరపాటును సవరించిన ఆ పొరపాటు నుంచి బయటకు వచ్చి మరణం వచ్చేటప్పటికీ ఆ పొరపాటు నుంచి మీరు బయటకు వస్తే అది తెలియనివాడు లక్ష్యం అన్నాడు స్వామి. దక్షిణేశ్వరంలో కృష్ణుడి మెడలో ఎవరో బంగారం గురించి చేయిస్తే నా దూరం ఉన్నాకే ఓ గంగోడ బంగారం గురించి పట్టిపోయాడు. బంగారం గురించి పట్టిపోయి దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస గారు జీవించి ఉండగా మాట్లాడారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గర వచ్చే భక్తులు ఏమన్నారంటే అసలు కృష్ణుని అందరూ దేవుడు దేవుడు అంటున్నాడు, ఆయన మెడలో బంగారం పట్టిపోయాడు గంగ వచ్చి, ఆయన మెడలో ఉన్న బంగారం ఆయన కాపాడుకోలేకపోయాడు, ఆయన దేవుడు ఏంటంటే కృష్ణుడు నెలలో ఉన్న బంగారమే కృష్ణుడు దొంగలు పట్టిపోతాయంటే కాపాడుకోలేకాడు, ఆయన దేవుడు ఎలా ఉన్నాడు అని రామకృష్ణ పరమహంసను అడిగారు ఒక భక్తుడు. బంగారం ఎంత గొప్పదనం మనం అనుకుంటున్నామో కృష్ణుడు కూడా అంతే గొప్పదనం అనుకుంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు అని రామకృష్ణుడు అన్నాడు. దేవుడికి మట్టితో బంగారంతో రాయి ఎంతో అంటారు, మట్టి బంగారము రాయి అంతా సమానం. బంగారం అంటే నీకు గొప్ప నాకు గొప్ప, దేవుడికి గొప్ప కాదు. ఒకవేళ నువ్వు నేను బంగారం ఎంత గొప్పగా నువ్వు నేను ఎంత అనుకుంటున్నావో అలాగే కృష్ణుడు కూడా బంగారం అంత గొప్పదని అనుకుంటే అది దేవుడే కాదు. దేవుడికి బంగారంతో మట్టంతో రాయి కూడా అంతే అన్నాడు రామకృష్ణ. ఆయనే కృష్ణుడు కదా, ఆయన శివభూతుడు చెప్పాడు. శివభూతుడు ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు. వశిష్ఠుడు అని చెప్పి నీ అద్వైతపరంగా కాదు సుమా అన్నాడు. వ్యవహారం అద్వైతపరం లేదు, అంత బ్రహ్మమే అది అంత అద్వైతపరం లేదు. బ్రహ్మానుభవంలో లేదు, అంతా ఉంటే అంతా ఉంటే నలుగురు నారాయణుడు ఉంటే అతని ద్వైతం లేదు. నేను ద్వైతపరంగా చెప్తున్నాను, నీ అద్వైతపరంగా కాదు, నీ బ్రాహ్మీశీశ్వరంగా కాదు, బ్రహ్మానుభవం పరంగా అక్కడికి లేదు అంతా ఉంటే అలా కాదు. నేను వ్యవహారం కింద చెప్తున్నాను. ఎవరైతే రాముడు, ఎవరైతే కృష్ణుడు, వాడు రామకృష్ణుడు అంటే ఇలా నా కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నాను అలాగే అది మటుకు నిజమే. ఎవరైతే రాముడు, ఎవరైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు కానీ నీ అద్వైతపరంగా కాదు, నీ బ్రాహ్మీశీశ్వరంగా కాదు, బ్రహ్మ అక్కడ లేదు అంతా ఉంటే నీ మనసు మంచిది కాదనుకోండి అనుకుని మాట్లాడుతుంది. మీ అంతా జయించి భగవంతుడు మిమ్మల్ని స్వర్గానికి పంపుతాడనుకోండి, మీ ఇంతటి ఏం చేస్తారంటే నా స్వర్గాన్ని కూడా నాశనం చేసేస్తారు. వెళ్ళిన భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే మహర్షి ఉన్నాడు, ఎక్కడైతే పవిత్రుడు ఉన్నాడు, ఎక్కడైతే యోగి ఉన్నాడు, ఎక్కడైతే అవతార పురుషుడు ఉన్నాడు, ఎక్కడైతే బ్రహ్మ జ్ఞానం ఉన్నాడు, ఎక్కడైతే ఆత్మ జ్ఞానం ఉన్నాడు, ఆశ్రమం ఎంత పవిత్రమైతేట ఆ కాళ్ళు నడిస్తే ఏ భూమి మీద ఏ కాళ్ళు నడుస్తున్నాయో ఆ భూమి కూడా పవిత్రంగా ఉంటుందట. ఏ నదిలో జ్ఞాన స్నానం చేస్తే నీరు పవిత్రం అవుతాడు, అది జ్ఞానం యొక్క వైభవం. అంటే జ్ఞానైతే గోదావరిలో స్నానం చేశారనుకుని గోదావరి నీళ్ళు పవిత్రమే ఉంటుంది, గోదావరిలో నీళ్ళు పవిత్రం ఉంటాయి. ఇవన్నీ జ్ఞానం రమణ మహర్షి సందర్భంలో భూమి నేను సాక్షిలో మాట్లాడతాను. భూమికి మాట్లాడే శక్తి ఉంటే, మట్టికి మాట్లాడే శక్తి ఉంటే మన సహనం నేర్చుకోమని చెబుతుంది నాన్న. శిఖరం మనం మాటలు నేర్చుకున్నాం, అలా కూడా ఈ ప్లానెట్ ఈ భూమి మట్టి మాటలు నేర్చుకుందనుకోండి, మాటలు నేర్చుకుంటే మనకు కూడా బోధిస్తున్నట్టు, దేని గురించి బోధిస్తున్నట్టు లేదు, సహనం గురించి బోధిస్తున్నట్టు. అంటే సహనం వల్ల మనిషికి అంత దృష్టి కలుగుతుంది. కొంతమంది పెట్టేటగారు పేరు పేరుపోతూ ఉంటారు, దానికి ఒక కారణం ఉండదు. కొంతమంది పెట్టేటగారు పేరు పేరుపోతూ ఉంటారు, దానికి ఒక కారణం ఉండదు. అంటే భూమి ఏమి చెప్తుంది అంటే సహనం నేర్చుకోమని చెప్తుంది. సహనం వల్ల మనసుకి అంత దృష్టి కలుగుతాం. కొంత జ్ఞాపకం ఉంచుకోండి, మనకు అనేక మంది ఎంతమంది నెంబర్లు చేశారు, మంత్రులు చేశారు, ప్రధానమంత్రులు చేశారు, ఎవరికి కేవలం ఇంట్రెస్ట్ లేదు. ఎవరైతే సమిత్రుడు, ఎవరైతే ఉదాత్తుడో, ఎవరైతే మహోన్నతుడో వాడికి అధికారమైనా అధికారం లేకపోయినా చిరకాలం కలకాలం మానవ జాతి వాడిని స్మరించుకుంటుంది. మీరు రిలాక్సేషన్ డబ్బులు చేయలేదా? చేశారు. అమెరికాకి వచ్చేప్పుడు మనకి వెంకట జ్ఞాపకం వస్తాడు, ఇండియాకి వచ్చేప్పుడు మనకి గాంధీ జ్ఞాపకం వస్తాడు. మిగతా వాళ్ళు పదవులు చేయలేదా? కానీ ఎవరైతే పవిత్రతుందో, ఎవరికైతే యోగ్యతుందో, వాడి శరీరానికి ఉన్నా, వాడి శరీరం లేకపోయినా మనకు మానవ జాతి ఈ నదులు ఎంతకాలం అయితే ప్రవహిస్తూ ఉంటాయో, సూర్యుడు ఎంతకాలం ఉపయోగిస్తూ ఉంటాడో, మానవ జాతి అంతకాలంలో ఉన్నాయో వాడి పేరు దానుకుంటాం. అంటే పవిత్ర యొక్క ప్రాముఖ్యత, యోగి చేత ప్రాముఖ్యత మిమ్మల్ని మీరు తక్కువ అంచనా యోగ. గురువు యొక్క మౌనం పరికరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఆయన చెప్పక్కర్లేదు. ఆయన ఏ భూమి మీద నడిచాడో, ఏ ఆకాశం కింద నడిచాడు, ప్రదేశం చూడ వాతావరణంతో పవిత్ర సన్నిహితమైన సంబంధం ఉంటుంది. ఎవరైతే ఆయన సమక్షంలో జీవించారో వాళ్ళకి వాళ్ళతోటి ఆ పరిసరాలతోటి ఆ జీవకుండతోటి ఆయన ఎలా ఉంటుంది, సన్నిహితమైన సంబంధం ప్రకృతితో ఉంటుంది. ఆ గాలి చల్లగా వీస్తుంది, ఆ గాలి కూడా చల్లగా వీస్తుంది, ప్రతిదీ మనోహరంగా ఉంటుంది, ప్రతిదీ అందంగా ఉంటుంది. డ్యూటీని ఆ డ్యూటీని తీసుకోవచ్చు. ప్రపంచంలో అన్నిటికంటే సౌందర్యమైంది ఏంటంటే ఆత్మసత్యం, అగ్నిసత్యం, పారమార్థిక సత్యమే, వ్యవహారిక సత్యం కాదు. ఆ పారమార్థిక సత్యం అన్నిటికంటే అందమైనది. ఏది అందమైనది? పారమార్థిక సత్యం. దానికి మించిన ఆనందం దేనికి లేదు, దానికి మించిన ఆనందం దేనికి లేదు. బయటకు మీరు చూసే శవాలు మటుకు వాళ్ళు కాదు, మీరు చూసే శవాలు అది కాదు, మీరు చూసే శరీరాలు వాళ్ళు కాదు. ఆ అన్నంలోకి, ఆ సత్యంలోకి, ఆ సౌందర్యంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి బయట కనిపిస్తున్న రూపాలే వాళ్ళు. మీ తీసి చెప్పాడు ఇది బ్యూటీ. గాంధీ గారు వాడు బాడీస్ ట్రూత్ అంటారు, బాడీస్ ట్రూత్ అని చెప్పడం కంటే ట్రూత్ ఇస్ గాడ్. దైవం సత్యం అని చెప్పడం కంటే సత్యమే దైవం అని చెప్పడం అంటే అప్రాప్రియేట్గా ఉంటుంది, మాత్రంగా ఉంటుంది. దైవము సత్యం అని చెప్పడం కంటే సత్యమే దైవము, గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్పడం కంటే ట్రూత్ ఇస్ గాడ్ అని చెప్పడం మంచిది. అది సరళంగా ఉంటుంది, సత్యసిద్ధంగా ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటుంది. పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంటుంది. అంటే భూమి యొక్క సన్నిహితులు నువ్వు దేహంలో ఉన్నా, లోకంలో ఉన్నా, దేశాకృతి స్థితికి, లోకాకృతి స్థితికి నువ్వు ముసుగు వెళ్ళిపోతావయ్యా, నువ్వు అంత గురువు యొక్క సన్నిధి, ఆ అట్రాక్షన్ గురువు యొక్క ప్రభావం అలా పనిచేస్తుంది. నేను ద్వేషం అలా ఉంటాం, నేను ద్వేషం అలా ఉంటాం, ద్వేషాశ్రిత స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో ఒక ఏదో ఊళ్ళో ఉంటాం, ఆ గ్రామానికి సంబంధించిన అతీశ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. దేశంలో ఉండి దేశం లేని స్థితిని పొందుతూ ఉంటాం, లోకంలో ఉంటూ కూడా లోకం లేని స్థితిని పొందుతూ ఉంటాం. బాడీలో ఉండి బాడీల స్టేజ్కి వెళ్తాం, వరణలో ఉండి వరణల స్టేజ్కి వెళ్తాం. ఆ గురి యొక్క సన్నిధానం, గురి యొక్క మౌనం, అవి ఉండే కాదు, ఆ పరిసరాలు కూడా, ఆ కల్చర్ యొక్క వేగం వల్ల ఆ జీవకోటే కాదు, పంచభూతాలు కూడా చాలా పడతాయి. పంచభూతాలకు చలదనం వస్తుంది, జీవకోటం కూడా చలదనం వస్తుంది. ఇది గురువు యొక్క మౌన యొక్క ప్రభావం అన్న వాడు గురువు వాడికి అనుభవంతమైన పరిసరాలతో అత్యంతమైన అనుభవంతం ఉంటుంది. అంటే ఏడు విజయవాడలో రైల్వే స్టేషన్ పనిచేస్తాం అనుకోండి, మనం ఆ స్టేషన్కి ట్యూన్ చేసుకోవాలి. అది గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా మన మనసును ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకుంటే ఆ గురువు యొక్క ప్రేమ మనకి తెలుస్తూ ఉంటుంది. ట్యూన్ చేసుకోకపోతే ఆ విజయవాడ రైల్వే స్టేషన్ పనిచేస్తున్నప్పటికీ మాట మనకు వినపడదు, వినపడదు, కాదు బొమ్మ. ఆ ట్యూన్ చేసుకునే బాధ్యత, ఆ ట్యూన్ చేసుకునే బాధ్యత మనకు ఉంది. మనకి ఒక ఎకరంగా ఒక రకంగా నడుస్తాం. నేను అలా చూడండి కొంతమంది పది ఎకరాలు వచ్చేసిన అనుకోండి, వాటిని స్ట్రైట్ మారుతాం. మరీ డబ్బు ఎక్కువైతే నోటికి పక్షవాతం కూడా రావచ్చు. అంటే బాగా డబ్బు ఎక్కువైతే అనుకోండి, నోటికి పక్షవాతం వచ్చిన వాడు ఎలా మాట్లాడతారా, నూరు ఎలా మాట్లాడతాం. వాటిని స్ట్రైట్, ఈ వాటిని స్ట్రైట్, ఆ బిహేవియర్ కొంత ఆస్తి పెరిగితే మార్పు వచ్చేస్తాం. కానీ రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన రోజున రోజు పెట్టుకున్నారు. 54 సంవత్సరాలు అరుణాచలంలో ఆశ్రమంలో డబ్బు కురిసింది. యాత్రస్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు. అన్ని అన్ని బ్రాంచీల్లో ఉన్న గొప్పవాళ్ళు, అన్ని బ్రాంచీల్లో ఉన్న ప్రత్యేకత ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆయనకి ఆయన మామూలుగా అరుణాచలం వచ్చిన గురించి ఎలా ఉన్నాడు, శరీరం విడిచిపెట్టిన గురించి కూడా అలాగే ఉన్నాడు. వాడు మహర్షి
దశామూర్తి మౌనం కూడా దక్షిణామూర్తి మాట్లాడలేదు. దక్షిణామూర్తి దక్షిణ అమూర్తి, దక్షిణం అంటే కుడివైపు, అమూర్తి అంటే మూర్తి లేకుండా భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు, రూపం లేకుండా ఉన్నాడు. ఇక్కడ కుడివైపున ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అంతగా ఉన్న స్వామి అంతర్యామగా ఉంటే నీ హృదయంలో చిష్ట వేసుకుని ఉన్నాడు. ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అమూర్తిగా ఉన్నాడు, మూర్తిగా లేడు, అరూపంగా ఉన్నాడు, రూపంగా లేడు. అంటే మీకు కనిపించడం లేదు, కనిపించడం లేదని లేదనుకోకు. అతడు అమూర్తిగా ఉన్నాడు. ఈ లోపల ఎలా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, అమూర్తిగా ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి నీ దేహం నీకు తెలుస్తాను, నీ ఇంద్రియాలు నీకు తెలుస్తున్నాయి, నాకు దేహం ఉందని నాకు తెలుస్తుంది, ప్రపంచం నీకు కనిపిస్తుంది. వాడక్కడ రాకపోతే నీ దేహం నీకు ఉన్నా నీకు తెలియదు. లేదు లేదనుకున్నవాడు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు, అరూపంగా ఉన్నాడు, అమూర్తిగా ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. నీకు దేహం ఉన్నా ఉన్నాడు, దేహం లేకపోయినా ఉన్నాడు, అరూపంగా ఉన్నాడు, అమూర్తిగా ఉన్నాడు. ఆయన పనిచేసేది నీకు తెలియదు, లేదు ఏం చేయలేదు. నిశ్చలంగా నిశ్చలంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నీలో సంస్కారాలు వాసనలు అనిగిన ఏదో అది నిద్రపోతున్నాయో, లేకపోతే నిజంగా నేర్చుకున్నాడు అని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆయన సర్వసాక్షి, ఆయన పంచభూతాలకి సాక్షి అయినాయి, నీకు సాక్షి అయినాయి, నాకు సాక్షి అయినాయి. ఆయనకు చూడటానికి కళ్ళు ఉండక్కర్లేదు, వినడానికి చెవులు ఉండక్కర్లేదు, పనిచేయడానికి చేతులు ఉండక్కర్లేదు, నడవడానికి కాళ్ళు ఉండక్కర్లేదు. అవయవాళ్ళతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా పనిచేస్తాడు. నీ మనస్సుకు మనస్సు ఆయన, నీ ప్రాణానికి ప్రాణమైన, నీ హృదయానికి హృదయం ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఆ వాటిలో అంతా యాభై నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము. వాటి ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. అయితే అది రూపం లేదు కాబట్టి లేదని అనుకుంటున్నాం. రూపము నామము తీయ ఇదే ప్రపంచం అంటే ఈ రూపాన్ని నామాన్ని తీరి ఎవరు దాటి వెళ్ళాడు, ప్రకృతిని దాటి వెళ్తాడు, పరమాత్మలో ఐక్యం అవుతాడు. ప్రపంచం అంటే ఏం లేదు, రూపము నామము క్రియ ఈ మూడే ప్రపంచం మనం పిలుస్తున్నాం. దీన్ని దాటేది వాడు ప్రకృతిని దాటి వెళ్ళిపోతాడు, పరమాత్మలో ఐక్యమైపోతాడు. మన జీవితం తెలుగునా చనిపోయే వరకు రూప దృష్టి, నామ దృష్టి, లేకపోతే నేను ఈ పని చేశాం, ఆ గొప్ప పని చేశాం, ఈ గొప్ప పని చేశాం అనుకునేవాడు. మీరు చేసిన పనులు మర్చిపోండి, ఒక మంచి చేసి ఉండొచ్చు, మర్చిపోండి. మర్చిపోవడం కంటే మించిన మందులే ఇంకొకటి జరిగిపోయిన పనులు, మీరు ఏదైనా మంచి పనులు చేసినా అవి నిరంతరం జ్ఞాపకం పెట్టుకుంటా అంటే మీకు గర్వం వస్తుంది, మొదలు పెడతానని పెరుగుతుంది.
చెయ్యండి, చేసి మర్చిపోండి. ఈ మధ్యన మన జిల్లాలో ఒక ముసలాయన చనిపోయారు. 97 సంవత్సరాలు దీనించి ఒక ముసలాయన చనిపోయారు. ఈ మధ్యన మీరు ఎవరిని చూడాలండి, మీకు ఎవరిని చూడాలండి, మీకు ఎవరినైనా చూడాలంటే ఆ రూపాలను తీసుకొస్తాము, ఆ నామాలను తీసుకొస్తామన్నారు. మీకు ఎవరిని చూడాలంటే చెప్పండి, ఆ రూపాన్ని తీసుకొస్తాము, ఆ నామాన్ని తీసుకొస్తామంటే నేను జీవించుండగా తేన ఎలా ఉంటుందో తెలియని రూపాన్ని ఆ నామాన్ని నువ్వు చచ్చి నుండి ఎందుకు నా దగ్గరికి మనం తీసుకురావాలన్నాను. నేను చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ రూపాన్ని తీసుకొస్తానన్నారు, ఏ నామాన్ని తీసుకొస్తానన్నారు, జీవించుండగా ఇప్పుడు నన్ను ప్రేమించలేదాడు. జీవించుండగా ఎప్పుడు ప్రేమించినప్పుడు నేను ప్రాణ ప్రయాణ టైంలో తెలియదు, నన్ను ఇంటికి వచ్చే టైంలో ఎందుకు వాళ్ళని తీసుకురావటం. జీవించుండగా ప్రేమించిన రూపాన్ని ఆ నామాన్ని ఇప్పుడు మీరు తీసుకొచ్చి నాకు చూపిస్తానన్నారు, ఎందుకు మీ చనిపోయిన టైంలో వ్యవసాయ దేశంలో వ్యవసాయ దేశంలో మానవుని స్మరించుకుంటే నేను బాగుపడతాను కదా. నాకున్న మానవ స్మరణను ఇప్పుడు చెరబెట్టుకుని అన్నారు పరమేశ్వర. మానవ చింతన మానవుని స్మరించుకుంటున్నాను. మీకు ఏ రూపాలు కావాలి, ఏ నామాలు కావాలని మీరు అడుగుతున్నారు. ఆ రూపాలు నామాలు నన్ను ఎప్పుడు బతుకుండగా నన్ను ప్రేమించలేదు, చచ్చిపోయేప్పుడు ఎందుకు వాళ్ళని ఇక్కడ మోసుకురావటం. నా ఈశ్వర స్మరణను చెరబెట్టుకుని మీరు భగవాన్ని ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగేవారు, ఆ ప్రశ్నలో కనుక సిన్సియారిటీ ఉంటే నిజంగా తెలుసుకోవాలనే కాంక్షతోటే కనుక అడుగుతుంటే హేళన కోసం కాదన్నా. నిజంగా తెలుసుకోవాలనే కాంక్షతోటే కనుక అడుగుతుంటే చెప్పేవాడు మరి అర్థం కావట్లేదు కానీ వాడవాడు. అప్పుడు వెంటనే మౌనంలోకి వచ్చేసాం. ఆ మౌనం ద్వారా వాళ్ళకి అర్థమయ్యే చెప్తాం, ఆ బుద్ధికి స్ఫురింపజేసేవారు. అది మరి మనం మూర్తులు చెప్పినంత వాళ్ళకి అర్థం అవుతుంది కనుకున్నప్పుడు మౌనంలో పెరిగేవారు. మౌనంలోకి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే చెట్టు ఆ గుండెకి తాకే చెట్టు స్ఫురింపజేసేవాడు వాడు గురువు. మౌన అనుకున్న శక్తి ఉంది, ఆయన మౌన శక్తి ఆ విలువ వాడి గుండెకి తాకి వాడికి అవగాహనకు అందించేది. ఈ మౌన శక్తి వెళ్ళి ఆ బుద్ధి మీద పనిచేసి వాళ్ళ బుద్ధి అర్థం చేసుకునే శక్తిని బుద్ధికి ప్రసాదించేది ఎవరు? గురువు యొక్క అనుగ్రహం. అంత బలీమైనది గురువు యొక్క అనుగ్రహం. అంటే భగవాన్ చెప్తూ ఉంటారు, పూజల మంచియే, పూజల కంటే, జపాల కంటే, జనాల కంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీమైనది. అవన్నీ సెకండ్, మిగతా అన్ని సెకండ్లు, మిగతా అన్ని సెకండ్లు. అంటే గురువు యొక్క అనుగ్రహం అనుకోండి, మీకు శక్తి కలుగుతుంది, మీ చైతన్య స్థాయి పెరుగుతుంది, మనిషి అయిపోతావు, మహాత్ముడు అయిపోతావు, మహర్షి అయిపోతావు. అంటే మనిషికి మానసికమైన మినహాయింపు ఇప్పుడు ఉండవు. మాట్లాడాలంటే శరీరం ఉండాలి, మాట్లాడాలంటే నోరు ఉండాలి. మౌనానికి నోరు అక్కర్లేదు, శరీరం అక్కర్లేదు. నేను జీవితం పెట్టించు గురువు యొక్క మౌనం కళ్ళు కాకుండా చూడగలరు, నోరు కాకుండా మాట్లాడగలరు. ఆ మౌనానికి ఆ శక్తి ఉంది, మౌనానికి ఆ శక్తి ఉంది. ఎవరైనా పెద్దలు మాట్లాడుతుంటే, ప్రవక్తలు మాట్లాడుతుంటే, మహాత్ములు మాట్లాడుతుంటే ఆ శబ్దం యొక్క అర్థం ఈ మనస్సుకు అందుతూ ఉంటుంది. కానీ ఆ మహాత్ముల యొక్క మౌనం, మహర్షి యొక్క మౌనం నీ మనసుకు అనుకుంటుంది. నేను వండర్ఫుల్ టీచింగ్ వచ్చుకుని పెద్దలు మాట్లాడతానంటే ఓ నీ మాటకి అర్థం కదా, ఇలా అర్థం చేసుకోవాలి కదా అని నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది మాట్లాడతానంటే. కానీ ఏ మహాత్ముల యొక్క మౌనం నీ అర్థానికి అందదు, నీ మనసుకు కూడా అందదు. అంటే నీ మనస్సు, నీ మనసుకు అందేది కాదు, నీ మనస్సుకి అందేది కాదు. నీ మనస్సు ఎక్కడ లేదో, నీ మనస్సు యొక్క మౌనం గురించి ఎక్కడైతే మనం మౌనం ఉందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఆ మౌనం నీ మనసుకి అందులో ఎప్పుడు అవుతుంది, ఆ గురువు యొక్క మనం మౌనంలోంచి మౌనం వస్తుంది. నువ్వు కూడా మనం మౌనంలోకి వెళ్ళినప్పుడే గురువు యొక్క మౌనం నీకు అర్థం అవుతుంది. కానీ నీ మనసుకు అందు ఇంకా నీ మనస్సు నుంచి రావటం లేదు, అక్కడ మాట మనం మౌనం నుంచి వస్తుంది. ఏ ఉపనిషత్తులు ఉంది ఈ దిశ గురువు యొక్క మాట నీకు అందుతుంది. ఓ వ్యాధి అర్థం శబ్దం నోటితో ఉచ్చారణ చేసినప్పుడు గురువు యొక్క మౌనం కొన్ని గడవలు లోతుంటుంది, అది నీకు అందదు. కొన్ని గడవలు లోతుంటుంది, అది నీకు అందదు. ఎక్కడో లోతులు ఉంటుందా మౌనం, ఎక్కడ మనోమూలం అంటే వస్తుందా మౌనం. ఆ మౌనం నీకు అర్థం అవ్వాలంటుంది, నీ మనోమూలంలోకి వెళ్ళినప్పుడు నీకు అర్థం అవుతుంది. కానీ నీ ఊహలకి, నీ సంకల్పాలకి, నీ ఆలోచనకి, నీ బుద్ధికి గురువు యొక్క మౌనం అందదు. అది సంభాషణ రచయితం. నీ చూపులకి, నీ చేతలకి, నీ మాటలకి, నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ సంకల్పాలకి, నీ సంకల్పాలకి గురువు యొక్క మౌనం అతీతం. ఇది ఎవరు 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 ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ పెట్టి ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అని ఎక్కడ ఉంటాడో మనకి తెలియదు, ఎంత దూరంగా ఉన్నాడో మనకి తెలియదు. మనకు దగ్గరగా ఉండొచ్చు, శరీరం మనకి, గురువు యొక్క శరీరం మన శరీరం దగ్గరగా ఉండొచ్చు, కానీ లోపల వాడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాడు అందుబాటులో. మనం మనస్సు చుట్టూ తిరుగుతున్నాం, వాడు మనోమూలంలో ఉన్నాడు. మనస్సు తిరిగి నీకు మనోమూలం ఉన్నవాడు ఎలా అర్థమవుతాడు? నీ అర్థానికి అందడు, నీ మనస్సుకి అందడు. కొంతమంది ఉదాసీనంగా ఉంటారు. అంటే మీరు స్తోత్రం చేసినా, మీరు స్తోత్రం చేసినా విమర్శించినా అది ఉన్నత స్థానంలో ఆసీనుడిగా ఉంటారు, అది ఉదాసీనం. సూర్యుడు మీరు కూడా మనం ఉండేయచ్చు, కానీ మన ముందు సూర్యుడు దాకా. కొంతమంది ఎలా ఉదాసీనంగా ఉంటారంటే, ఉదాసీనం అంటే ఉన్నత స్థితిలో ఆసీనులై కూర్చుంటారు. మీ ప్రవర్తన అక్కడికి వెళ్ళడం, మీ విమర్శలు అక్కడికి వెళ్ళడం. ఇక్కడ వాళ్ళ పాదాలు మనం చూడవలసింది, కానీ వాళ్ళ ముఖాలు మనం చూడలేము. ఉదాసీనం ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఆసీనులుగా ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు. మీ విమర్శలు అంత దూరం వెళ్ళవు, మీ ప్రవర్తన కూడా, మీ అంత దూరం వెళ్ళడం, మీ స్తోత్రాలు కూడా అంత దూరం వెళ్ళవెళ్ళం. ఉదాసీనంగా ఉంటారు. ఎలా ఉంటారు? అసలైన ఉపదేశం అది. ఎక్కడైతే ఉదాసీనంగా ఉన్నారో, వేసిది అక్కడి నుంచి వచ్చే మాట నీకు ఉపదేశంగా పనిచేస్తుంది. నీ స్వరూపంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళేది ఉపదేశం. ఉపవాసం అంటే మనం ఏమనుకుంటామంటే, అన్నం తినకుండా ఉంటాం ఉపవాసం అనుకుంటాం. ఉపవాసం అంటే దగ్గరగా ఆ చైతన్యానికి దగ్గరగా నువ్వెవరుగా ఉన్నావో ఆ వస్తువు దగ్గరగా ఉండటం, అక్కడ వాసన చేయటం ఉపవాసం. కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఎక్కడైనా అరుణాచల వాసన చేశారా? కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఎక్కడైనా అరుణాచల వాసన చేశారా? అంటే దాని అర్థం ఏంటంటే, అరుణాచలంలో ఎప్పుడైనా కొంతకాలం గడిపారా? మేము అరుణాచలం వాసన చేసినట్టు లక్షణాలు, మేము 4 రోజులు ఉన్నాం, 5 రోజులు ఉన్నాం, పార్టీ వచ్చేస్తున్నాం. మేము మాకు అరుణాచల వాసన లేదు. అరుణాచల వాసన అంటే మీరు ఏదైనా కొంతకాలం పాటు, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు. మనం అరుణాచల వాసం కాదు, 1 కేజీ నడకనా 3 కేజీ వచ్చేస్తున్నాం. మళ్ళీ మన నష్టాపం అయిపోయింది, మన తనిఖీ అయిపోయింది, మనం మళ్ళీ చూస్తున్నాం. అరుణాచల వాసం అంటే కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళని అరుణాచల వాసి అంట. ఉపవాసం గొప్ప అంటే అత్యంత దగ్గరగా ఉండటం. ఎక్కడికి? ఆ చైతన్య వస్తుంది, సత్య వస్తుంది, ఆ సౌందర్య వస్తుంది, ఆత్మ వస్తుంది, మన వస్తుకి దగ్గరగా ఉండటం, అత్యంత సన్నిహితంగా ఉండటం, అది ఉపవాసం. మనం ఏమనుకుంటామంటే అన్నం తినకుండా ఉంటే చాలా అనుకుంటాం. కొంతమంది అన్నం తినకుండా ఉంటే తెల్ల మీద రోడ్డు తలపెట్టుకుంటా ఉంటారు. ఆ ఉపవాసం రోజునే భూమి జ్ఞాపకం వస్తాయి, గాలి జ్ఞాపకం వస్తాయి, పాయసం జ్ఞాపకం వస్తాయి. మామూలుగా శుభ్రంగా ఏ సరిపడి తినేసి కూర్చుంటే మీకు అనిపిస్తుంది. కొంతమంది ఉపవాసాలు చేస్తారు, ఎప్పుడు ఏ తినాలా, ఏ తినాలా, మళ్ళీ ఏ పెట్టి వచ్చేస్తున్నా అన్నీ ఎప్పుడు తినేద్దాం అంటే అది ఉపవాసం. మీరు చదువు పెట్టిన తినేస్తారు ఉపవాసం రోజు. ఉపవాసం ఏంటి? ఉపవాసం, ఉప దగ్గరగా, వాసం అరుణాచల వాసం, ద్వారకా వాసం, కాశీ వాసం, ఉపవాసం. ఉపవాసం అంటే ఈ ఉదయానికి అత్యంత సమీపంలో ఉంటుంది, ఆ నగన వస్తువు దగ్గర, నిజమైన వస్తువు దగ్గర సమీపంలో ఉండటం ఉపవాసం. అరుణాచలంలో ఉండటం అరుణాచల వాసం, ద్వారకలో ఉండటం ద్వారకా వాసం, కాశీలో ఉండటం కాశీ వాసం, ఇది ఉపవాసం. అంటే ఈ హృదయంలో ఉంటుంది, సత్య వస్తువు దగ్గర, నిరవస్తు దగ్గరికి సమీపంలో ఉండటం, అది ఉపవాసం. ఉపవాసం తర్వాత ఉదాసీనం. ఉదాసీనం అంటే ఉన్నతమైన స్థితిలో, ఉదాత్తమైన స్థితిలో వారు ఆసీనులకి కూర్చుంటారు. మీ పొడత్తలకి, మీ స్తోత్రాలకి, మీ నెండలకి, మీ విమర్శలకి వాళ్ళ ఆనందం. అది అది ఉదాసీనం, ఇది ఉపవాసం. అదేంటది? ఉదాసీనం. అదేంటది? ఉదాసీనం. ఆ అత్తగారు పట్టుకు తిరుగుతున్నప్పటికీ కొంతమంది కోడలు క్వైట్గా ఉంటారు, స్మైలింగ్ ఫేస్ తోటి ఉంటారు. అత్తగారు పట్టుకు తిరుగుతూ ఉంటారు, నీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు? ఉదాసీనంగా స్మైలింగ్ ఫేస్, బ్యూటిఫుల్ ఫేస్, ఆ స్మైలింగ్ ఫేస్. అదేంటది? ఉదాసీనం అంటే వాడు మీ చుట్టూ అక్కడికి వెళ్ళడం, మీ చుట్టూ అక్కడికి ఉదాసీనం. అలా ఉన్న ఉన్నతమైన పీఠంలో, ఉదాత్తమైన పీఠంలో ఆసీన కూర్చుంటా, అది ఉదాసీనం. ఇది ఉపవాసం అంటే, ఉప అంటే దగ్గరగా, హృదయంలో ఉంటుంది ఆత్మ వస్తువు దగ్గర, చైతన్య వస్తువు దగ్గర అత్యంత సన్నిహితంగా ఉంటుంది. మనందరూ కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, కొంతమందికి చెవులు ఉంటాయి వెనక. రమణమహర్షి గారి మీద, రామకృష్ణుడి మీద, వివేకానంద మీద మనకు అసూయ ఉందనుకోండి, వాళ్ళకేం నష్టం కాదు, మనకేం నష్టం. ఆ పండుగ వచ్చిన వస్తువులు మిస్ అయిపోతాం. నువ్వు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రంగమహర్షి గారి మీద అసూయ ఉందనుకున్నాం, వివేకానంద మీద అసూయ ఉందనుకున్నాం, వివేకానందకు నష్టం ఏంటి? మనమే నష్టపోతాం. ఏం చెప్తుంది ఆ టీచింగ్ మిస్ అయిపోతుంది. భగవాన్ అంటారు రంగం కొంతమంది కళ్ళు ఉండి చూడలేదు, చెడు ఉండి మన అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు కళ్ళు ఉన్నది మాత్రం చేత అందరికీ చూసే శక్తి ఉండదు, చెవులన్నది మాత్రం చేత అందరికీ వినే శక్తి ఉండదు. ఆ గ్రహించే శక్తి లేనప్పుడు, ఎదుర్కొన్న మనిషి ఉన్నప్పటికీ గుర్తించే శక్తి లేనప్పుడు మనం మిస్ అయిపోతాం. బస్సు మిస్ అయినట్టు ట్రైన్ మిస్ అయిపోయినట్టు. ఆ ట్రైన్ స్టేషన్లో ఆగిందనుకోండి, ఇప్పుడు వెళ్తానంటే రైలు చూస్తూ రైలు రైలు జాయిన్ అవ్వకుండా కూర్చుంటే ఎంతసేపు ఉంటుందో రైలు, ఒక 5 నిమిషాలు ఉంటుంది అలా వెళ్ళిపోతుంది, రైలు మిస్ అయిపోతుంది. రైలు కాదని జాయిన్ అయితే వెళ్తాం కానీ రైలు మీద పుట్టు పుట్టు చూస్తూ ఉంటాం అనుకోండి, రైలు వెళ్ళిపోతున్నాం కానీ మిస్ అయిపోతాం, రైలుకి నష్టం ఏంటి? రైలు ఏమైనా నష్టం, కారు జాయిన్ అయిపోతే కారుకు నష్టం, మిస్ అయిపోయింది. మనం సూర్యుడి మీద అసలు అంటే సూర్యుడికి నష్టం ఏంటి? మనకి నష్టం కారణంగా అసలు వాళ్ళ సబ్జెక్ట్ మిస్ అయిపోతూ ఉంటాడు. అదే ఘనకార్యం చేశాడు అనుకోండి, ఆ ఘనకార్యాన్ని ఘనకార్యంగా మనం గుర్తించమనుకోండి, దానికి అసలు కారణం అంటే అసలుగా కూడా మన గమనం వస్తుంది అన్నట్టుగా కనిపించడం. భగవాన్ అంటున్నట్టు మాటలు కూడా ఉపదేశమే, శబ్దం కూడా ఉపదేశమే, అది నేను కారణమే. కానీ మౌనం పరిపూర్ణమైన ఉపదేశం, సమగ్రమైన ఉపదేశం. కొంతమందికి ఊపింపు మరుగుతూ ఉంటుంది, మీరు ఎక్కడ ఊపింపు మరి కొంతమంది సమగ్రమే ఉంటారు, సంపూర్ణంగా ఉంటారు. ఆ మనిషిని చూస్తుంటే పర్ఫెక్షన్ చూసినట్టు అనిపిస్తుంది. మనం కొంతమంది చదువు బాగా చెప్పినా చిరాగ్గా ఉంటారు, అది సమగ్రత. కొంతమంది ఒకసారి చెప్తారు, రెండోసారి వెళ్తే చిరాగ్ పడతారు, అది సమగ్రత. అది తెలియదు, సంపూర్ణంగా ఉంటున్నారు, సమగ్రంగా ఉంటున్నారు. మౌనం ఊరి యొక్క మౌనం సంపూర్ణంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే పర్ఫెక్షన్ చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎలా ఉంటున్నామా? పర్ఫెక్షన్నే చూస్తున్నామా? పర్ఫెక్షన్ చూస్తున్నట్టుగా ఉంటుంది. కొంతమంది నడుస్తూ ఉంటారు, కొంతమంది నడుచుకోండి, వినయం వచ్చారని నడుస్తున్నారు మనకు అనిపిస్తుంది. కొంతమంది నడకలో కూడా మనిషి యొక్క బిహేవియర్ చెప్పచ్చు మనం. కొంతమంది నడుస్తుంటే వినయం వచ్చి ఆ రూపం దాచాలి నడుస్తుంది ఇటువంటి అనిపిస్తుంది. మీ మనసులో కానీ, మీ ముఖంలో కానీ, ఆచార్యులు కూడా అంటారు మీ మనసులో కానీ మీ ముఖంలో కానీ జీవితం పొడుగునా, ఏదో ఒక రోజు ఉండేది కాదు, జీవితం పొడుగునా మీకు అదే మేము రాకుండా చూసుకోండి, అది మీ వస్తే పతనం అయిపోతారు. పతనం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, దుర్గంతో ఉన్నటువంటి లోకాలకు కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎవరికి చెడ్డవాసన వస్తాననుకోండి, ఈ వాసన భరించలేకపోతున్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం అనుకుంటాం మామూలు, ఏం చెడ్డవాసన వస్తానండి. అలాగే నువ్వు కనుక అజయనిధిలో కనుక పడిపోతే, మూర్ఖత్వంలో కనుక పడిపోతే, సంవత్సరాలు తరగదు, సంవత్సరాలు అది కూడా నిరంతరమే చెడ్డవాసన, ఆ చెడ్డవాసన వచ్చే లోకాలు నేను పడేస్తాను ఈశ్వరుడు అన్న ఆచార్య వస్తున్నాడు. ఆ దుర్గంధపు ఈశ్వరైనటువంటి లోకాలు నేను ప్రవేశపెట్టాను. ఇక్కడ ఏదైనా చెడ్డవాసన వస్తానంటే భరించడం ఏమో వెళ్ళిపోతామని క్షేత్రం విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, చెడ్డవాసన వస్తాను అది కదా. మన రైల్లో కానీ కార్లో కానీ అడగంటే ఏదైనా చెడ్డవాసన వస్తానంటే ముక్కు మూసుకుంటాం, ఇక్కడ ముక్కు మూసుకోవడం కుదరదు. కానీ మీకు అజనయం వస్తే శాంతి పుట్టడం పెంచుకుంటే, అహంకారం పెంచుకుంటే, అదే నీ కనుక పెంచుకుంటే దుర్గంధ భూమిష్టమైనటువంటి లోకాల్లో అక్కడ పెడతాడు మిమ్మల్ని. కొన్ని సంవత్సరాలు పడే శరీరం, మీ శరీరాన్ని క్షమం అయిన తర్వాత అది అభివృద్ధి పనికరా అంటాడు స్వామిలో ఆచార్య స్వామి వారు. అంటే ఆ వాసన భరించలేమంటారు, ఆ వాసన ఇప్పుడు నీ వాసన భరించలేకపోతున్నాం, మళ్ళీ మన మానవ జన్మని సరిగ్గా ప్రవర్తిస్తామని యోచిస్తామంటున్నారు లోకాలు. అంత చెడ్డ వాసన వచ్చే లోకాల్లో పడదు దుర్గంధ భూమిష్టమన్న ఆచార్య స్వామి అది భరించలేమంటున్నా చెడ్డ వాసన. ఇప్పుడు ఏమంటే ముసలి వాళ్ళు మిమ్మల్ని మంత్రం పడతారు చూడండి, వాళ్ళు ఒంటి నిండా పుల్లెడిపోతాడు, పుల్లెడిపోతే వాసన వస్తా ఉంటుంది, ఆ శవం దగ్గర అందరూ అల్లేదు. ఇంకా ఈ వాసన భరించడం అంటే ఆ దుర్గంధ భూమిష్టమైన లోకాల్లో మనం పడవేసినప్పుడు ఆ వాసన భరించడమాట. మంచి అవినయం పనికి రాదు, ఘటన పనికి రాదు. ఎక్కడ ఘటన ఉంటుందో అక్కడ సంతోషం ఉండదు, ఎక్కడ కామం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు, ఎక్కడ అహంభావం ఉంటుందో అక్కడ ఆనందం ఉండదు. మీకు ఎంత ధనం ఏ మౌనంగా ఉంటారనుకుంటే ఆ మౌనం తాలూకు స్ఫూర్తిని దాని టచ్ని నేను పొందగలమా అని ఎవరు భక్తులు అడుగుతున్నారు. నువ్వు సాధకుడు అయితే పొందుతావు, సాధకుడు కాకపోతే పొందడం ఏం అద్భుతమైన టీచర్ నువ్వు చూడలేదు. భగవాన్ ఎవరు అడుగుతున్నారు, మీరు నిజంగా మౌనంగా ఉంటారనుకోండి, ఆ మౌనం తాలూకు టచ్ని, ఆ మౌనం తాలూకు స్పర్శని నేను పొందగలమా? పొందగలవు. నువ్వు సాధకుడు కనుక అయితే, నువ్వు భక్తుడు కనుక అయితే పొందగలవు. నువ్వు భక్తుడు కాదనుకో, నువ్వు సాధకుడు కాదనుకో, నీకు ఇంత పరిమితి లేదనుకో, గురువు యొక్క మౌనాన్ని దాని తాలూకు వచ్చే శక్తి నువ్వు పొందలేదు. నువ్వు భక్తుడు అయితే పొందుతావు, సాధకుడు అయితే పొందుతావు, గురువు యొక్క అనుగ్రహంలో వచ్చే ఆ స్ఫూర్తిని నీకు పొందుతావు. నీకు ఆ స్ఫూర్తి నీకు నీ కనుక అర్హత లేకపోతే, నువ్వు సాధకుడు కాకపోతే, నువ్వు సత్యాన్వేషణుడు కాకపోతే, నువ్వు భక్తుడు కాకపోతే, ఆ గురువు అనుగ్రహంలోంచి వచ్చే ఆ స్ఫూర్తిని, ఆ కలుకుని, ఆ కలుకుని, ఆ కాంతిని నువ్వు పొందలేవు. నీ మౌనంగా ఉంటే ఆ శక్తిని నేను పొందగలను అని అడుగుతున్నాడు అని పాపం భక్తుడు. పొందగలవు, ఎందుకు నువ్వు సాధకుడు కనుక ఇచ్చా. అది యేసుక్రీస్తు భక్తుల్లో అంటాడు. పందుల ముందు రత్నాలు పెట్టుకుని రత్నం మీరు తెలుస్తుందా? తెలియకపోయినా పర్వాలేదు, రత్నం ఏమి ఆ రత్నాన్ని దాని కాలకంగా పెట్టి తొక్కేస్తుంది పందులు. అక్కడ లేనప్పుడు యోగి పెరిగినప్పుడు భూమి యొక్క మనలో నుంచి వచ్చే స్ఫూర్తిని పొందలేరు మానవుడు అన్నాడు యేసుక్రీస్తు. సాత్వికులే ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుంటారు, అర్థం చేసుకుంటారు, స్ఫూర్తిని పొందుతారు అన్నాడు యేసు. ఎవరు ధన్యులు? సత్వగుణం ఉన్న వాళ్ళు ధన్యులు. వారి సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుంటారు. వారు ఏమంటారు? వారు స్వతంత్రించుకుంటారు. ఒకసారి భగవాన్ నాకు కరెక్ట్ ఇంటిని తక్షణం ఎన్ని మంచి మాటలు చెప్తున్నాను, ఎన్ని సదుపదేశాలు మీరు విన్నాను, మీకు ధైర్యం కనుక సరిపోకపోతే ఆచరించరా. ఆచరించడానికి ఎంతో కొంత ధైర్యం ఉండాలి, ఆచరించడానికి ఎంతో కొంత ధైర్యం ఉండాలి. అంటే మీకు ఆ ధైర్యం లేనప్పుడు ఎన్ని ఉపదేశాలు విన్నా అవి బాగున్నాయి, ఈ మాటలు బాగున్నాయని మీ మనసుకు అనిపించిన ధైర్యం లేనప్పుడు వాటిని ప్రాక్టీస్ చేయండి. మనం ఏం ప్రాక్టీస్ చేస్తామండి? మొదలుకే భయం, మనకు పిల్లలు ఇచ్చే భయం. కొంతమంది 60 సంవత్సరాలు వచ్చిన 10-20 సంవత్సరాలు 15 సంవత్సరంలో ఎలా ఉన్నారో అలా ప్రశ్నిస్తారు. కొంతమంది 60 సంవత్సరాల వయసు వస్తుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే 10వ సంవత్సరం పిల్లలాగా 12వ సంవత్సరం పిల్లలాగా ఉంటుంది బిహేవియర్. వాళ్ళ గురించి మాటలు చెప్పుకోవాల్సి వస్తుంది, లేదా మాటలతో పని వయసు చూస్తే పిల్లలకి 60 ఏళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే 10వ సంవత్సరం 12వ సంవత్సరం పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వాళ్ళ గురించే మనం ఈ మాటలు చెప్పవస్తుంది. పరిమితి ఉంటే, ఆ బుద్ధి సూక్ష్మత ఉంటే ఈ మాటలతో పనులు, మాటలతోటి పనులు, మాటలతోటి పని లేకుండానే పొందవలసింది. ఆ సాధకుడు భక్తుడు పొందుతానే ఉంటాడు. కానీ సత్యం వాటికి అతీతం, నీ మనసుకు అతీతం, నీ సంకల్పానికి అతీతం, ఓర్కు అతీతం. నీ వేదంలో చెప్పాను, వేదంలో ఏం చెప్పారంటే మాటలు చాలా దూరం వెళ్ళిపోయినట్టు, నీ మనసు చాలా దూరం వెళ్ళిపోయినట్టు సత్యాన్ని తెలుసుకుంటానక్క. సత్యాన్ని తెలుసుకుందామని మనసు చాలా దూరం వెళ్ళిందంటే, వాక్ కూడా చాలా దూరం వెళ్ళిందంటే తెలుసుకోవడానికి వెళ్ళి 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 తెలుసుకున్నాయి. మనం ఎలా తెలుసుకోలేము, మన ఎంత వెళ్ళి మనం ఎంత దూరానికి మీరు ఎంత దూరానికి వచ్చామో మన అంత దూరం వెనక్కి వెళ్ళిపోయి మనం అడిగిపోతే మనకు సత్యం తెలుస్తుంది. కానీ సత్యం మనకు విషయం కాదు, చాలా దూరం ఈ వాక్కు మనసు ప్రయాణం చేసి ఈ పద్ధతిలో మనం తెలుసుకోవాలి ఏమని గ్రహించి వెనక్కి వచ్చి ఉపసంహరించి 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 విత్తుడ్రాయి వచ్చి అవి వాక్కు మనస్సు దాని మూలంలో వాటి మూలంలో అడిగిపోయిన తర్వాత తెలుస్తుంది. సుమా నేను తెలుసుకుని అడిగిపోయిన తర్వాత వాళ్ళకి సత్యం అనుభవేయమైందట. ఇంచకంటే మనస్సుకు ఆధ్యత్తుక మనస్సు చేత పెరిగిన పడేది కాదు సత్యం. ఎక్కడైతే మనస్సు అనుగుతుందో అక్కడ ఎరుకు పడదు. వాసనలు నిద్రపోతున్నట్టుంటే అవి సత్యం తెలియబడదు. అవి నిద్రపోతున్నప్పుడు అనుకుంటామంటే మనకు వాసనలు ఏమీ లేవని అర్థమవుతుందే. నిద్రపోతున్నప్పుడు ఏమనుకుంటామంటే మనకు వాసనలు ఏమీ లేవు అనుకుంటామంటే అవి నిద్ర తెలిసిపోయి మన వెలుపులోకి వచ్చేటప్పటికీ అంత వాసన మనమే. నిద్రపోయే వరకు వాసన ఏంటండి?
నిద్రపోయేవరకు వాసనే. అలాగే ఒకసారి మనం వాసన కూడా నిద్రపోతూ ఉంటాడుతుంది, అప్పుడు అనుకుంటాం అట్లా మనకు జ్ఞానం వచ్చేసిందని, వచ్చేసింది వచ్చేసిందని అనుకున్న మెరుపు ఆ మేలుకుంటాయి వాసనలు, అప్పుడు మళ్ళీ అంతా మామూలు. ఎక్కడ గమనాలి అక్కడే ఉంటుంది, గానికి ఎక్కడ ప్రయాణం చేసిందో అక్కడ ఉంటుంది. మనస్సు చేత గ్రహింపబడేది కాదండి, మనస్సు ఎక్కడైతే అణిగిందో, వాక్కు ఎక్కడైతే అణిగిందో, ప్రాణం ఎక్కడైతే అణిగిందో, అక్కడ ఆ సద్వస్తువు, ఆ సత్య వస్తువు, ఆ చాలులేని వస్తువు మీకు ఎరుక పడుతుంది. నువ్వు తెలుసుకునేది కాదు, నీ అనుకం నుంచి అది నువ్వు తెలియబడుతుంది. అది నువ్వు తెలుసుకునే వస్తువు కాదు, నీ బుద్ధితో గ్రహించే వస్తువు కాదు. నీ ఇంటి బిజెట్ని చూసి, నీ నోటి బిజెట్ని చూసి, నీ క్యారెక్టర్ని చూసి, నీ కాంటాక్ట్ని చూసి, అది ఎప్పుడో నీ మనసు అడిగిపోయిన తర్వాత అది నీకు వెళ్ళిపోలేదు. కానీ నీ మనసుతో ఏదో సైన్స్ గ్రహించినట్టు, ఇంగ్లీష్ గ్రహించినట్టు అది కాదు, నీ మనసుతో గ్రహించబడలేదు కాదు. ఇంకొక నీ మనసు కంటే విచ్చినది కాదు. నీ మనసు నీకు స్వాధీనంలో ఉంటే భగవంతుడే కాదు నీ నడకంలో పడుతున్నా, ఆ నడకం నీకు స్వర్గం అయిపోతుంది. నీ మనసు నీకు స్వాధీనం లేనప్పుడు భగవంతుడు నేను స్వర్గంలో పడుతున్న స్వర్గాన్ని నరకం చేసేస్తాను. ఎవడైతే సాధకుడు, ఎవడైతే భక్తుడు, ఎవడైతే సత్సాన్వేషకుడు, వాడి దుఃఖం అంతా కూడా ఆనందంగా మారిపోతుంది. నీకు ఎప్పుడైతే సత్యానుభవం కలిగిందో, ఆ సత్యానికి సంబంధించిన టచ్ ఎప్పుడైతే కలిగిందో, ఆ స్పర్శ ఎప్పుడైతే ఎవరైనటువంటి అమృత వస్తువు యొక్క స్పర్శ ఎప్పుడైతే నీకు కలిగిందో, నీకు ఎన్ని జన్మల దుఃఖం ఉన్నా, పూర్వ జన్మల దుఃఖం ఉన్నా, నీ జన్మ దుఃఖం ఉన్నా, నీ దుఃఖం అంతా కూడా ఎన్ని బయలు ఉన్నా, ఆ దుఃఖం అదంతా ఆనందంగా శాంతిగా మారిపోతుంది. శరీరం పుట్టింది, శరీరం ప్రసవమవుతుంది, శరీరం చనిపోతుంది. ఈ శరీరంతో ఇసుమంటే కొంచెమంటే సంబంధం లేకుండా మీ హృదయంలో బ్రహ్మము, మీ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి సత్యం రమణ మనిషి అంటే అక్షర మనమాట. నా శరీరం విషయాలు అమ్మకముంది, నేను పూర్తిగా కుళ్ళిపోకముంది. నా శరీరం శ్రమం అవ్వకముందు, నా శరీరం పూర్తిగా కుళ్ళిపోకముందు. ఈ శరీరం భౌతిక అనే అగ్నికి, ఈ పిడకలకి, ఈ పొరలకి నా దేహాన్ని నేను ఆహుతి చెయ్యకముందు వారి నాకు చూడా. ఈ జ్ఞానాన్ని పంపించి నా అజ్ఞానాన్ని నాశనం చేసి, నా అజ్ఞానాన్ని తొలగించి ఈ స్వరూపాన్ని నాకు ఇవ్వయ్యా. ఎప్పుడో ఇస్తానంటే ఎలాగా, ఎప్పుడో ఇస్తానంటే ఎలాగయ్యా. అది కానీ ఇప్పుడు మీకు నేనేదో పండు ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, అది బాగా ఉన్నప్పుడు వాళ్ళని గుర్తుని తప్పిస్తే మీకు ఏదన్నీ పండున్నప్పుడు, అది బాగున్నప్పుడు, మీరు తినటానికి ఏడుకుండా ఉన్నప్పుడు ఇవ్వాలి నేను. అది పూర్తిగా కుడిపోయింటాయని ఇదిగోని పండునిస్తే అది దానికి అర్థం ఉందా? అది దానం అని నేను దేహాభిమానాన్ని విడిచిపెట్టుకున్నాను, సిగ్గు లేకుండా, అభిమానం లేకుండా మీ పాదాల దగ్గరకు వచ్చాను. మీకు సిగ్గు ఎందుకు, మీకు అభిమానం ఎందుకు నన్ను ఉద్ధరించడానికి? నేను భయం లేకుండా నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను రక్షించడానికి నీకు భయం ఎందుకు అయ్యారని ఆచరిస్తాను. ఒకవేళ నువ్వు నన్ను ఉద్ధరించవనుకో, లోకం యొక్క నిండానికి పాత్రుడవుతాము. రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుని నమ్ముకున్నాడు, అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి గారికి ఏమి సహాయం చేయలేదు, లోకం నిన్ను నిందిస్తుంది కానీ నన్ను నిందించదు. లోకం యొక్క నిందకు నువ్వు గురవుతావు కానీ నన్ను గురవు. ఎందుకంటే నేను భయం లేక వచ్చాను, నేను భయం లేకుండానే వచ్చాను, నీకు భయం ఎందుకు నన్ను ఉద్ధరించడానికి? నేను అభిమానం లేకుండా నీ దగ్గరికి వచ్చాను, నీకెందుకు అభిమానం నన్ను ఉద్ధరించడానికి? నేను సిగ్గు విడిచిపెట్టుకు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకెందుకు సిగ్గు నన్ను బాగు చేయడానికి? అరుణాచలేశ్వరుడు నీ మాట, నీ వాక్యం నాకు చాలా నచ్చుతున్నాను. ఏదో అలా వెతుక్కుంటాంటే, వెతుక్కుంటాంటే కొన్ని వాక్యాలు జరుగుతాయి మనం తరించిపోవటం. ఎప్పుడో వాక్యాలు తగులుతూ ఉంటాయి, అలా వెతుక్కోగా వెతుక్కోగా కొన్ని వాక్యాలు తగులుతాయి. వాక్యం దొరకాలి మనం తరించాలంటే, మన రోగం తగ్గాలంటే సరైన మందు దొరకాలి, అలాగే తరించాలంటే సరైన వాక్యాలు దొరకాలి. అంటాడు ఈ భౌతికమైన అగ్నిగా ఆవుతూ అయిపోయిన తర్వాత దేహం బూడిద అయిపోయిన తర్వాత నేను చేసి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ చెప్పు నీకు ఉపయోగపడుతుందంటే అర్థమేంటంటున్నావు? ఎవరైనా మనం చెప్పు రాసిచ్చాడు అనుకోండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు మార్చిపోయి చెప్పంటే ఆ మాటకు అర్థమేంటంటున్నాడు రమణాచార్యుడు. నీకు ఇప్పుడు చెక్కు రాసిస్తాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత మార్చుకుంటే చెక్కు ఎందుకు మనకి? నీకు ఇప్పుడే రాసిస్తాను చెప్పు, నువ్వు చచ్చిపోయిన తర్వాత మార్చిపోయి చెక్కు బ్యాంక్ వెళ్ళంటే అది బ్యాంక్ వెళ్ళి మార్చుకోవడం ఉంటే కదా. అని చెప్పారా, నీ దేహం నీ భౌతికమైన దేహం నీ భౌతికమైన అడ్డు నీ ఆహుతి అవ్వకముందు కాలు గూడు దెబ్బకముందు నీ జ్ఞానాన్ని పంపించి ఈ అజ్ఞానాన్ని నాశనం చేసి యజ్ఞాన్ని నాశనం చేసి నీ స్వరూపాన్ని నాకు ఈ అరుణాచలస్సుడా. భగవాన్ అంటారు కొన్ని మాటలు అంత స్వీట్గా ఉంటాయి, సత్యం సహజంగా ఉంటుంది, సహజమైనది సత్యంగా ఉంటుంది, ఇంత బ్యూటీగా ఉండొచ్చు అన్న మాట. ఏ ఉపనిషత్తులు ఉన్నాయి చెప్పండి నా అందరు. అతని బాంబులకి ఐదు బాంబులకి తిరిగి ఉంటుంది కానీ ఈశ్వరుడు యొక్క మాటకు తిరిగి, ఈశ్వరు యొక్క సంకల్పం వ్యర్థం కాదు, ఈశ్వరు యొక్క శక్తి వ్యర్థం కాదు, ఈశ్వరు యొక్క ప్రయత్నం వ్యర్థం కాదు. ఒకసారి మనం కూడా నేను ప్రయత్నాలు చేస్తాం, గురువుల కోసం అన్నింటి కదా మన ప్రయత్నాలు అయిపోతాయి. ఒకసారి భగవాన్ వ్యాఖ్యించండి, ఏదైతే సత్యమో అది ఎప్పుడు సహజంగానే ఉంటుంది, ఏదైతే సహజంగా ఉంటుందో అది ఎప్పుడు సత్యంగా ఉంటుంది. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
Thank you.